गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः। ॐ भूर्भुवस्वः सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ क एलह्री सकलह्री सकलह्री श्री ॐ श्री श्रीरामकृष्ण समर्थगुरुदेवाय नमः। ఈరోజు క్లాస్ అంతా అయిన తర్వాత ధ్యానం చేసుకుందాం. ధ్యానంలో ఆ పరమగురు మనలోకి ప్రవేశిస్తున్నాడు శ్వాస ద్వారా అని దృష్టి ఉంచుకొని ఆ ధ్యానం చేయండి. చేస్తే మీలోకి ఆయన ప్రవేశిస్తారు గ్యారంటీగా. ఆ ప్రవేశించిన దాన్ని గమనించండి జాగ్రత్తగా, అటెంటివ్గా. తర్వాత గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్పండి. ఇవాళ మనం మాస్టర్ మొత్తం సాధన అంతా ఏమిటి, అసలు సాధన దేనికి చేస్తాం, ఇంకా సాధన చేయటం అంటే ఏంటి, ఒక పని అవ్వాలనుకోండి సాధన చేయాలి. సాధన అంటే ఎక్సర్సైజ్, అంటే ఒక అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే ఎప్పుడో చేసేది కదా, రోజు చేసేది. ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నాను కూడా వెంటనే మనకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ గుర్తుకొస్తాయి, పొద్దున కాసి సాయంత్రం కాసి, అలా కాదు అలా కాదు. ఎప్పుడు సాధన అంటే ఇట్స్ ఆల్వేస్ కంటిన్యూస్ ప్రాసెస్. అలాగే ఉన్న దాంట్లో మొత్తం 14 భువనాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన సాధనలే సాధన అంతా అంటే అని చెప్పి దాన్ని ఒక టాబ్లెట్ ఫామ్ లాగా ఇచ్చేసారు. మీరు అందరు చూసే ఉంటారు. ఇవాళ దాని గురించి కొంచెం చెప్పుకుని ఆ ధ్యానం చేసుకుందాం. దాంట్లో మొదటిది ఏంటంటే, ఓంకార సాధన. మొట్టమొదటి ఓం గాయత్రి మంత్రం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఓంకారం చెప్తాం. ఎందుకు, ఈ సృష్టి మొత్తము ఎవరైతే సృష్టిస్తున్నారో ఆయన పేరు ఓంకారం. ఈ మొత్తాన్ని సృష్టించే ఆయన పేరు, ఒక తేజ, ఒక శ్రీనివాసు, ఒక కల్పన, ఒక శైలజ గారు, ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేర్లు ఎలాగైతే ఉన్నాయో అలాగ భగవంతుడికి మనం దర్శించిన పేరు ఓంకారం. ఇది ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ప్రస్తుతం మామూలుగా ఇవాళ మనం ఓంకారాన్ని ఉపాసించటం, ఓంకారం దగ్గరగా ఉండడం. ఓంకారం అంటే ఏంటి, అకార ఉకారం అకారాలే ఓంకారం. ఈ ఓంకారం అర్థం కాలేదు, ఓంకారం అర్థం కాకపోతే అప్పుడు మూడు వ్యాహృతులు వచ్చాయి దాంట్లో. వ్యాహృతులు అంటే ఇలాగ ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట, ఇంకా 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 ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అలాంటి మూడు వ్యాహృతులు భూ భువ స్వ, అవి కూడా అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశారు, తత్సవితరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత అని 24 అక్షరాలు ఇచ్చారు. ఇవి కూడా అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేశారు, మొదటి పాదానికి ఋగ్వేదము, రెండో పాదానికి యజుర్వేదము, మూడో పాదానికి అలాగే సామవేదము, ఈ మూడిటిని కలిపి వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది అధర్వణ వేదం. అంటే మన డే టు డే లైఫ్లో ఏవైతే ఋగ్వేద యజుర్వేద సామవేదాల్లో ఉన్న విజ్ఞానం ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవటం, మనం డైలీ లైఫ్లో దాన్ని ఉపయోగించుకోవటం ఎలాగా అని చెప్పేది యజుర్వేదం. కాబట్టి గాయత్రి యొక్క మూడు పాదాల్లో మూడు వేదాలు ఉన్నాయి. ఆ మూడు వేదాలు అర్థం కావాలంటే ఇంకా అర్థం కాకపోతే అప్పుడేం చేశారు వాటికి వ్యాఖ్యానంగా పురాణాలు చెప్తారు. పురాణాలు కూడా అర్థం కావట్లేదు. అప్పుడు పురాణాల్లో ఉన్న వాటిని కావ్యాలుగా రాశారు. కావ్యాలంటే ఒక కుమార సంభవం ఉంది, కాళిదాసు రాశారు. రఘువంశం ఉంది, కుమార సంభవంలో కుమారుడు అంటే ఈయన స్కందుడు, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్య స్వామి పుట్టడం గురించి ఉంటుంది. అది సాధనాపరంగా అర్థం చేసుకుంటే మళ్ళీ ఆరు చక్రాలు వికసించడం. ఆ ఆరు చక్రాలు వికసించడానికి కావాల్సిన పాలు ఇచ్చేది ఎవరు? నిన్న చెప్పుకున్నాం మనం పాలు అనేది ఆజ్ఞా చక్రం. ఈ రకంగా మనకు మొత్తం గాయత్రి మంత్రంలో వచ్చినవి, అలాగే అక్కడి నుంచి బయట ఎలాగైతే సృష్టి మొత్తం ఉందో, బ్రహ్మాండం ఉందో, అలాగే ఒక మానవుడు పిండాండం. అది మ్యాక్రోకాజం, ఇది మైక్రోకాజం. సీక్రెట్ డాక్టర్లో చెప్తుంది మేడం బ్లావిట్స్కి, అది మ్యాక్రోకాజం అంటే బ్రహ్మాండం, ఈ మైక్రోకాజం అంటే పిండాండం. ఈ రెండు బయట బ్రహ్మాండంలో ఏమున్నాయో అది ప్రతీదీ కూడా పిండాండంలో ఉంది. బయట సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పిండాండంలో కూడా సూర్యుడు ఉన్నాడు. బయట చంద్రుడు ఉన్నాడు, లోపల కూడా చంద్రుడు ఉన్నాడు. బయట కుజుడు ఉన్నాడు, ఇక్కడ కూడా శరీరంలో కుజుడు ఉన్నాడు. బయట బుధుడు ఉన్నాడు, ఇక్కడ కూడా బుధుడు ఉన్నాడు. అక్కడ గురువు, ఇక్కడ గురువు. అక్కడ శుక్రుడు, ఇక్కడ అక్కడ చేయని, ఇక్కడ చేయని. ఇలాగా ప్రతి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ప్రతి అణువులోనూ కూడా ఉంటుంది. ఈ అలాంటి పర్ఫెక్ట్ సింబలెన్స్, అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉన్న ఆ సమన్వయం ఏదైతే ఉందో అది మానవ దేహానికి, ఆ సృష్టి రూపంలో కనిపిస్తున్న భగవంతుడి దేహానికి తేడా లేదు. ఇలాగా మానవ దేహం సృష్టికి అనుగుణంగా ఉన్న దాంట్లో పంచభూతాలు ఉన్నాయి. సో పంచభూతాలంటే ఐదు, ఆ తర్వాత ఆరు చక్రాలు ఉన్నాయి, పదకొండు, ఐదు ఆరు పదకొండు. తర్వాత మనకు మూడు ముళ్ళు ఉంటాయి. మూడు ముళ్ళు వేసామంటే పెళ్లి చేసినప్పుడు మూడు ముళ్ళు వేసుకుంటారు. అలాగే భగవంతుడు మనలో మూడు ముళ్ళు వేసిపెట్టాడు. రెండే చక్రాలకు ఒక్కొక్క ముడి చెప్పిన, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి. ఒక రెండు చక్రాలకు ఒక ముడి, అంటే మూలాధార స్వాధిష్టానం కలిపితే ఒక మూడు ఉంటుంది. అలాగే మణిపురం అనాటం ఒక మూడు, విశుద్ధి ఆజ్ఞ ఒకటి, మళ్ళీ మూడు చక్రాలు. ఈ మూడు ముళ్ళు గ్రంథులు అంటారు. గ్రంథి అంటే ముడి. ఎప్పుడైతే ఈ ముళ్ళు విప్పేసాము, విప్పగలిగాము, అప్పుడు మనకు షట్చక్రాల భేదన, మూడు గ్రంథుల భేదన, మూడు గ్రంథులను విప్పలిటం, అలాగే పంచకోశాల్లో సాధన ఎప్పుడు చేసామో అప్పుడు ఐదు ప్లస్ ఆరు ప్లస్ మూడు పద్నాలుగు అయిపోయి, ఇవే పద్నాలుగు భవనాలు, మొత్తం సాధన అంతా ఇవే అని చెప్తున్నారు గురువు గారు. ఇప్పుడు మనం గాయత్రి వేరు, సావిత్రి వేరు అని అనుకోకూడదు. గాయత్రి ఆత్మజ్ఞానం కోసం చేస్తున్నప్పుడు దాన్ని గాయత్రి, సామూహికంగా అందరికీ ఈ సృష్టి మొత్తానికి ఉపయోగపడే విధంగా అదే గాయత్రిని చేసినప్పుడు దాన్ని సావిత్రి అంటాం. అందుకని మాస్టర్ ఏం చేసేవారు, అందరూ బయటకు వచ్చి ఆశ్రమంలో సామూహికంగా చేయండి గాయత్రి అనేవారు. సామూహికంగా ఆ గాయత్రి చేసినప్పుడు అది సావిత్రి శక్తిగా పనిచేస్తుంది. ఒకళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం, ఆత్మ కళ్యాణం ఇటువైపు నడిపిస్తుంది. అది ఆత్మ సంబంధమైంది, ఇది పదార్థ సంబంధమైంది, సృష్టి సంబంధమైంది, కానీ మంత్రం ఒకటే. సృష్టి రచనకు పదార్థ సంపద వాడాలి. పదార్థం అంటే నిన్న చెప్పుకున్నాం మనం, సబ్స్టెన్స్. అది సబ్స్టెన్స్ ని మూల ప్రకృతి అంటారు. అక్కడ యాక్చువల్గా ఈ మనకు ఇప్పుడు కనిపించే భౌతికమైన అణువులు ఉండవు, వాటికి అసలైన రూపాలు ఉంటాయి. గాయత్రి మంత్రం యాక్చువల్గా నాలుగో పాదం కూడా ఉంటుంది. నాలుగో పాదం ఏంటంటే పరో రజసి సావత్ ఓం, పరో రజసి సావత్ ఓం అని చదువుతారు. అప్పుడు ఎన్ని అవుతాయంటే 32 అక్షరాలు అవుతాయి. మామూలుగా 24 అక్షరాలే అర్థం కావట్లేదు. ఇంకా పరో రజసి సావత్ ఓం అంటే ఏం అర్థం అవుతుంది అని, దాన్ని ఒక హయ్యెస్ట్ పర్పస్ కోసం ఉండేవాళ్ళు మాత్రమే ఆ ధ్యానం చేస్తారు. రజస్సులు అంటే ఈ పదార్థం తయారవటానికి ఏవైతే ఉన్నాయో అవి, దానికి పరముగా ఉండేది అని అర్థం. పరో రజసి సావన్ ఓం, ఆ ఓంకారాన్ని మళ్ళీ ఓం భూభువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ పరో రజసి సావదోం, ఓంతో మొదలైంది, ఓంతో అండ్ అయింది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ వేదాలు, మొట్టమొదటి ఓంకారం, తర్వాత వ్యాహృతులు, తర్వాత మూడు పాదాలు, ఆ మూడు పాదాలు మూడు వేదాలకి గుర్తు, దాన్ని ఆధారంగా బ్రహ్మ ఈ సృష్టి మొత్తం చేశాడు. చేసినా కూడా ఈ సృష్టిలోకి అది వచ్చినా కూడా ఎప్పుడూ దీనికి అతీతంగానే ఉంటుంది. సృష్టిలోకి భగవంతుడు దిగి వచ్చినా కూడా సృష్టికి అతీతంగా కూడా ఉంటాడు. త్రిపద అంటే మూడు పాదాలు. మొదటి పాదం ఏంటి? సృష్టికి అతీతంగా ఉండేవాడు. రెండవవాడు సృష్టిలోకి వచ్చినవాడు, సృష్టిగా కనిపించినవాడు. సృష్టిగా కనిపించడం అంటే మన ఎదురుకున్న ఒక వస్తువు ఉందనుకోండి, చేతిలో సపోజ్ ల్యాప్టాప్ ఉంది లేకపోతే ఫోన్ ఉంది, సెల్ ఫోన్. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తయారు చేసిన వాడు మొదట ఒకడు ఉంటాడు, సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. ఆ సెల్ ఫోన్లో ఎవడుంటాడు? సెల్ ఫోన్ తయారు చేసిన వాడు ఉంటాడు. ఎలా ఉంటాడంటే వాడి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన అంతా కూడా కన్ఫిగరేషన్ చేసి ఈ సెల్ ఫోన్లో పెడతాడు. కాబట్టి భగవంతుడు సృష్టిలో ఎలా ఉంటాడు? ఇంకో ఇలాగే ఉంటాడు. వాడు ఏ కన్ఫిగరేషన్ ఇస్తే అదే చేస్తుంది తప్ప సెల్ ఫోన్ సొంతంగా ఏం చేయదు. ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ దానికి ఆల్రెడీ ఏ సాఫ్ట్వేర్ మనం ఫిక్స్ చేసుకున్నామో అది తప్ప ఇంకో ఫంక్షన్ చేయదు. అలాగా ఎవరు చేశారు? ఆ ల్యాప్టాప్ను ఆ సెల్ ఫోన్ను తయారు చేసిన వాడే చేశాడు, మనం చేయలేము. మనం దాన్ని ఉపయోగించుకుంటాం. ఎవరు ఎలా ఉపయోగించుకుంటాం? వాడు ఏ సాఫ్ట్వేర్ ఇస్తే అది మనం ఫీడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా పనులు చేసుకోగలం తప్ప మనంతటి మనం ఏం చేయట్లేదు. అలాగే సెల్ ఫోన్ని కూడా అంతే. ఆ రకంగానే భగవంతుడు ఈ యొక్క సెల్ ఫోన్కి అతీతంగా ఎలాగైతే సెల్ ఫోన్ని తయారు చేసిన వాడు ఉన్నాడో, ఓ సాఫ్ట్వేర్ని తయారు చేసిన వాడు ఆ సాఫ్ట్వేర్ కంటే అతీతంగా ఎలా ఉన్నాడు, అలాగే సృష్టి మొత్తానికి అతీతంగా ఉంటాడు. సృష్టిలోకి దిగి వస్తాడు మళ్ళీ. ఎలాగా? సృష్టి ఇదిగో ఇలా పనిచేయాలి, అది ఏ ఒక ప్లాన్ లేకుండా సృష్టి ఉండదు. ఆ ప్లాన్ ఎలా ఉంటుంది? సృష్టిలోనే ఇమిడించబడి ఉంటుంది. ఎలాగైతే సాఫ్ట్వేర్ మన సెల్ ఫోన్లోను సాఫ్ట్వేర్లోను ఉంటుందో, అలాగే ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాం, ఆ ఫ్రిడ్జ్లో సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ ప్రకారం కరెంట్ పాస్ అయితే ఆటోమేటిక్గా లోపల వస్తువులు చల్లగా అవుతాయి. ఆ సర్క్యూట్ అంతకుముందు ఎక్కడుంది? తయారు చేసిన ఆ ఎలక్ట్రికల్లో లేకపోతే ఇంకా మెకానికల్లో, ఆ ఇంజనీర్ బుర్రలో ఉంది. ఆ ఇంజనీర్ బుర్రలో ఉన్నది ఏం చేశాడు? ఈ వస్తువులో నిక్షిప్తం చేశాడు. కాబట్టి వాడు ఎలాగ పని చేయాలనుకున్నాడో ఫ్రిడ్జ్ అలాగే పనిచేస్తుంది. టీవీ ఎలా పనిచేయాలనుకున్నాడు టీవీ అలాగే పనిచేస్తుంది తప్ప ఇంకో లాగా పనిచేయదు. నేను కొనుక్కున్నాను, నా ఇష్టం వచ్చినట్టు వాడతానంటే కుదరదు. అలాగే ఈ సృష్టిలో వచ్చిన మనం ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే కుదరదు. కాకపోతే మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం అనే అనగలిగే పొగరు మనకు ఉంటుంది. దాన్నే గర్వము, అహంకారము, అభినివేశము, దురహంకారం. యాక్చువల్గా అహంకారం వేరు, దురహంకారం వేరు. ఏమీ తెలియదు కానీ సృష్టి గురించి మనకు ఓళ్ళు తెలిసినట్టుగా మాట్లాడుతుంది. ఒక అణువు ఎలా తయారవుతుందో చెప్పగలమని చెప్పలేము. అదే ఒక కంప్యూటర్ తయారు చేసేవాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, కంప్యూటర్ ఎలా చేసేవంటే అంతా చెప్తాడు వాడు. అలాగా భగవంతుడు ఈ సృష్టి మొత్తం ఎలా తయారు చేశాడు, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత ఏం జరగాలి, ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఫిక్స్డ్, దాన్ని మనం ఏమి చేయలేము. దాన్ని పరిణామక్రమం అన్నాం. ఆ పరిణామక్రమం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, దీంట్లో ఫస్ట్గా వెళ్ళటానికి ఏం చేయాలి, స్లోగా నార్మల్ కోర్సులో వెళ్ళటానికి ఏమి చేయట్లేదు, ఊరికి కూర్చోటమే. మనం ఒక నదిలో దిగామనుకోండి, మనకి ఈత రాదు. నదికి ఎంతో కొంత ఫోర్స్ ఉంటుంది. మనం తేలగలగటం అనేది ఒక్కటి నేర్చుకుంటే నీళ్ళ మీద తేలటం, నీళ్ళ మీద తేలుతుంటే మెల్లిగా ఎప్పటికో వెళ్తాం. అది ఈత వచ్చు అనుకోండి, ఫాస్ట్గా ఈత కొట్టి తొందరగా వెళ్ళిపోతాం. అలాగే పరిణామ క్రమంలో మనకి ఏది రావు, ఏమి నేర్చుకోలేదు, ఏమవదు, మెల్లిగా వెళ్తాం, చీమనడక నత్తనడకలాగా. కానీ పరిణామక్రమంలో ఎలాగైతే ఒకడు ఈత కొట్టి ముందరకు వెళ్తున్నాడో అలాగ మనం సాధన చేసుకుని త్వరగా గమ్యాన్ని చేరవచ్చు, ఒడ్డు చేరవచ్చు. అందుకే దీన్ని భవసాగరము అన్నారు. సాగరంలో ఏముంటాయి? మొసళ్ళు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, షార్క్ చేపలు ఉంటాయి, ఇంకేవో రకరకాల ఫిష్లు ఉంటాయి, జెల్లీ ఫిష్ ఇలాంటి కొన్ని. అలా ముట్టుకుంటే చాలా చచ్చిపోతాం మనం, అంత కరెంట్ ఉంటుంది దాంట్లో. చూడటానికి ఇంత చిన్న చేప ఉంటుంది అది. ఇవి ఏమీ కాకుండా మనకు హామ్ చేయనివి కూడా ఉంటాయి. అలాగే ఈ మనం ఒకసారి భూమి మీదకు వచ్చిన తర్వాత, ఈ శరీరం తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా పరిణామ క్రమంలో ఏదైతే భగవంతుడు ఈ సృష్టిలో పెట్టాడో దాన్ని అర్థం చేసుకు తీరాలి. అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా మన జీవిత విధానాన్ని మలుచుకోవాలి. అంతే తప్ప ఇవన్నీ మాకు తెలుసు, ఏంటి లాభం? ఈత కొట్టడం ఎలాగని పుస్తకాలు చదివాం బాగా, దాని మీద పిహెచ్డీ కూడా తెచ్చుకున్నాం. ఎవడో అబ్బా పిహెచ్డీ తెచ్చుకున్నాడు వీడియో సన్మానం చేసి వీడికి ఎంత ఈత వచ్చో చూద్దామని నీళ్ళల్లో దోచెట్ట. అప్పుడు ఏమవుతుంది, వాడికి పిహెచ్డీ ఉంది తప్ప ఈత రాదు, మునిగి చచ్చిపోతాడు. అలాగే మనం పరిణామక్రమం గురించి ఓ పెద్ద లెక్చర్లు ఇవ్వగలం. చైన్స్ అంటే ఏంటో తెలుసు, రౌడ్స్ అంటే ఏంటో తెలుసు, ఇంకా సోలార్ సిస్టమ్ అంతా ఆపోసన పట్టేసాం. కానీ పరిణామక్రమంలో ముందరికి వెళ్ళడానికి గురువు ఇచ్చిన సాధన ఏమీ చేయట్లేదు. అందుకని మీకు ఎన్ని విద్యలు వస్తే ఏం లాభం అండి, ఈత వచ్చినా అని అడుగుతాడు కుర్రాడు పండితులు. నాకు రాదు అంటారు. అయితే మీ కర్మ అంటాడు, వాడు దూకేసి ఈత కొట్టుకుని ఒడ్డుకెళ్ళిపోతాడు. అలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భగవంతుడు ఎలా ఉంటాడు అంటే, భగవంతుడు తను సృష్టించిన సృష్టికి ఎప్పుడూ అతీతంగానే ఉంటాడు. ఇప్పుడు మనం ఒక వస్తువు తయారు చేసామనుకోండి, ఆ వస్తువు తయారు చేయగలిగిన శక్తి మనలో ఉంది. ఆ వస్తువు కంటే మనం వేరుగా లేము, ఉన్నాం. మంచి కూర తయారు చేశారు, కూర వేరు మీరు వేరు, కానీ కూరలో ఎలాంటి రుచి రావాలి, ఎలాంటి టెక్స్చర్ ఉండాలి, ఎలా అది ఎంతమందికి సరిపోవాలి, ఈ లెక్కలన్నీ మీలో ఉన్నవన్నీ దాంట్లో ఎక్కిస్తారు. ఎక్కిస్తేనే అది ఆ రకమైన రంగు రుచి వాసన అన్ని కలిగి ఉంటుంది. ఆ రకంగా మీరు దాంట్లో ప్రవేశిస్తారు. మనం చేసిన ప్రతి పనిలోనూ మనం ప్రవేశిస్తాం. అలాగే యజ్ఞం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడన్నా ఫీల్ అయ్యా మనం యజ్ఞంలో ప్రవేశిస్తున్నామని, జపం చేస్తున్నప్పుడు మనం జపంలో ప్రవేశిస్తున్నాం అని ఫీల్ అయ్యా? ఇక్కడ మటుకు అబ్జర్వ్ చెయ్యం, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఫీల్ అవ్వాలి మనం ప్రవేశిస్తున్నాం జపంలో, అంటే గాయత్రి మంత్రంలో ప్రవేశిస్తున్నాం, ఓంకారంలో ప్రవేశిస్తున్నాం. ఓంకారం అనేవాడు వేరుగా ఉన్నాడు, ఓంకారం వేరుగా ఉంది, కానీ ఆ ఓంకారం అంటున్నప్పుడు ఆ ఓంకారంలో వీడు ప్రవేశించగలడు. ఎలాగ, ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తుంటే అర్థమవుతుంది. అలాగా మొదట ఓంకారం, తర్వాత భూస్వార. ఈ పరో రజసి సావధోం అనే నాలుగో పాదం ఏదైతే ఉందో, అది ఈ రజస్సులు ఏవైతే ఉన్నాయో సృష్టికి మూలమైనవి, దానికంటే కూడా అతీతంగా ఉన్నాడు భగవంతుడు అని చెప్తోంది నాలుగో పాదం. దాని గురించి మనకు ప్రస్తుతం అక్కర్లేదు. ఈ ఓంకారము భూర్భువస్వ వీటి గురించి కాస్త తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇవాడ ఓంకారంతో ఏమైంది, ఓంకార వ్యాహృతిర్భవతి, ఓంకారం నుండి వ్యాహృతులు వచ్చాయి. వ్యాహృతియోర్ గాయత్రీ భవతి, వ్యాహృతుల నుండి గాయత్రి వచ్చింది. గాయత్ర్యా సావిత్రీ భవతి, గాయత్రి నుండి సావిత్రి వచ్చింది. సావిత్ర్యా సరస్వతీ భవతి, సావిత్రి నుండి సరస్వతి వచ్చింది. సరస్వత్యా వేదాభవంతి, సరస్వతి నుంచి ఎవరు వచ్చారు, వేదములు వచ్చాయి. వేదములు అంటే సృష్టి జ్ఞానం, సృష్టిలోని సమస్త ధర్మాలు ఎవరు అధిపతి, హయగ్రీవుడు అని చెప్పుకున్నాం నిన్న మనం రెండవ వర్షం. దాంట్లో హయగ్రీవుడిని ఉపాసన చేసేవాళ్ళకి అన్ని విద్యలు కరతలామలకమవుతాయి. అలాంటి సరస్వతి నుండి వేదాలు వస్తే, వేదాల నుంచి ఏమొచ్చాయంటే లోకాలన్నీ వచ్చాయి. కాబట్టి లోకాలు సృష్టించాలంటే వెనక్కి వెళ్ళాం అనుకోండి, మనం చూస్తున్న లోకం ఉంది భూలోకం, ఈ లోకాలు దేని ద్వారా సృష్టించబడ్డాయి, వేదంతో సృష్టించబడ్డాయి. అంటే సృష్టి విజ్ఞానము, సృష్టిలో ఉన్న ధర్మాలు, ఆ సృష్టి ధర్మాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, సరస్వతి నుంచి వచ్చాయి. సరస్వతికి ఒక చిత్రమైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అదేంటంటే 1:7 అవ్వటం అనేది సరస్వతి ద్వారా అవుతుంది అని చెప్తారు శాస్త్రంలో. అంటే ఒక కిరణం ఉంది, అది 7 అవ్వాలంటే అక్కడ సరస్వతి పనిచేయాలి. అంటే ఒక ప్రిజం పెట్టామనుకోండి, ఆ ప్రిజం ఏమని చేస్తుంది, 1:7 చేస్తుంది కదా. సరస్వతికి బట్టలు కానీ, సరస్వతికి ఆభరణాలు కానీ అన్ని తెల్లవే ఉంటాయి. అలాగే అక్కడ ప్రిజం పెట్టేది కూడా తెల్లగానే ఉండాలి. ఆ ప్రిజం ఎలాగైతే పనిచేస్తుందో అలాగే ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. అప్పుడు కూడా ఆ ఇవి వర్షపు చినుకులు ప్రిజం లాగా పనిచేస్తాయి. సో ఆకాశంలో వర్షపు రేణు ఆ బిందువులు ఎలాగైతే స్వచ్ఛంగా ఉంటాయో, దానికి ఒక యాంగిల్లోనే సూర్యకిరణాలు దాని మీద పడినప్పుడు మనకు ఆకాశంలో పెద్ద ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. అంటే ఒకే ఒక కిరణం, తెల్ల కిరణం కాస్త 7 కనిపిస్తుంది. ఎక్కడెక్కడ 7 ఉంటుందో, అక్కడక్కడల్లా 7 విడిపోతుందో, ఆ విడగొట్టే తేజస్ ఏదైతే ఉందో అది సరస్వతి అని గుర్తుపెట్టుకోవాలి. సరస్వతి ఈ సీక్రెట్ డాక్టర్కి చెప్తూ మేడం బ్లావిట్స్కి, దీన్ని అర్థం చేసుకోవడానికి 7 రకాల కాళ్ళపు చెవులు ఉన్నాయి, దాంట్లో 1 ఇప్పుడు వాడుతున్నాం అని చెప్తుంది ఆవిడ. ఆ 7 రకాల కాళ్ళపు చెవుల్లో ఆస్ట్రాలజీ 1, జ్యోతిర్విద్య 1, మానసిక శాస్త్రం 1, అలాగే సంఖ్యాశాస్త్రం 1. సంఖ్యాశాస్త్రం అంటే సాంఖ్యం. ఇలాగా ఏడు రకాల కీసు ఒకేసారి ఎవరికి తెలియదు. ఇప్పటివరకు రెండు కీసు ఇచ్చారో లేకపోతే మూడు కీసు ఇచ్చారో అంతే, అన్ని ఇవ్వలేదు. చాలా రహస్యంగా ఉంచుతారు ఆ విద్య అంతా. ఎందుకంటే ఒక అర్హత లేని వాడి చేతిలో పడితే అది కాస్త డిజాస్టర్కి దారితీస్తుంది. ప్రస్తుతం అణుబాంబు అర్హత లేని వాడి చేతిలో ఏమవుతుంది ఉంటే ఏమవుతుందో అందరికి తెలుసు కదా. అణుబాంబు వెనక పేలితే ఏమైంది జపాన్లో, ఇప్పటికీ బాధపడుతుంది. అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా వాటిని గార్డ్ చేస్తూ ఉంటారు. అంతవరకు తెలుస్తుంది అసలు విషయం అర్థం కాదు, అది ఒక్క గురువు అనుగ్రహం వల్ల మాత్రమే తెలుస్తుంది. సరే, నెక్స్ట్ సరస్వతి నుంచి వేదాలు చేయాలి. ఈ సరస్వతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకటిని ఏడు చేయగలిగే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సావిత్రి నుంచి వస్తుంది. సావిత్రి ఎక్కడి నుంచి వస్తుంది? గాయత్రి నుంచి వస్తుంది. గాయత్రి ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాహృతుల నుంచి వస్తుంది. అందుకే గురువు గారు ఏం చేస్తారు, క్రీం శ్రీం క్లీం అని మూడు పెట్టారు. ఈ మూడింటి ద్వారా సూక్ష్మ గాయత్రి పనిచేస్తుంది. భౌతికమైన జగత్తులన్నీ సృష్టించడానికి అసలు గాయత్రి ఓం, అయితే సూక్ష్మ గాయత్రి క్రీం శ్రీం క్లీం. ఈ వ్యాహృతులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాహృతులన్నీ కూడా ఓంకారం నుంచి వస్తుంది. సో అంతా ఓంకారమే. కానీ రాష్ట్రపతి ఎలా అయితే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నా ఆయన అందరికీ దొరకడం, అలా ఈ ఓంకారం అక్కడెక్కడో ఉంటుంది. లోకాలు మనకు కనిపిస్తుంది. ఈ మధ్యలో ఎవరున్నారు మనం ఈ శ్లోకం చదువుకుంటున్నాం మనకు అర్థమయ్యే ఉంటుంది. అలాంటి ఓంకారముతో వ్యాహృతులు ఏర్పడితే వ్యాహృతుల నుండి గాయత్రి ఏర్పడింది. గాయత్రి నుంచి ఎవరు సావిత్రి ఏర్పడింది. సావిత్రి నుంచి సరస్వతి, సరస్వతి నుండి వేదాలు, వేదాల నుండి లోకాలు. ఇది లోకాల యొక్క నిర్మాణం గురించి చాలా సింపుల్గా పై పైన చెప్పిన విషయం. ఇంకా ఓంకారం గురించి మాస్టర్ ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఓంకార సాధన ప్రపంచంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, వాటన్నిటికీ బేస్ ఏదైనా సరే ఓం. అది తప్ప ఇంకొకటి లేదు. సో వాడు ఏ పేరుతో చెప్పినా దాని గురించే చెప్తాడు. ఈ సాధనలో ఏం జరుగుతుంది అంటే ఓంకార సాధన అంటే ఏంటి అంటే ఓంకారాన్ని అంటూ దాంతో మన మనస్సుని జత చెయ్యడం. జత చేయడం అంటే తెలుసు కదా. ఇప్పుడు ఈ పుస్తకం చేతిలో ఉందనుకోండి, ఈ పుస్తకం చదువుకుంటున్నాం, మన మనసు అప్పుడు ఈ పుస్తకంలో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో, ఆ పుస్తకంలో ఉన్న విషయం ఏదైతే ఉందో దానితోటి మనసు అనుసంధానమైనది అని అర్థం. అలాగే ఓంకారంతో మనం అనుసంధానం చేసుకోవాలి. ఓంకారం అనేది నాదము, సృష్టిలో ఉన్న నాదం. మనం కామ్గా వింటే మనలోంచే వస్తుంది. రోజు వినడం ప్రాక్టీస్ చేయాలి. రోజు ఒకే టైంకి వినడం ప్రాక్టీస్ చేయాలి. ఎలాగంటే మాస్టరు నేను కలిసిన కొత్తలో ఒకరి చేత చేయించారు. ఏంటంటే రెండు చిన్న చిన్న గ్లాసులు తీసుకుని చెవికి మూసేయాలి. సరిగ్గా చెవి పట్టేంత గ్లాస్ తీసుకుని ఇలా మూసేయాలి చెవితో, గ్లాసులతో రెండు చెవులు మూసేయాలి. మూసేస్తే ఏమవుతుంది అని వినిపిస్తుంది. అవి వినపడి 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 మెల్లిగా ఏమవుతుందంటే అవన్నీ పోతాయి, పోయి ఒకనొక శబ్దం మొదలవుతుంది. అలాంటివి పది శబ్దాలు వినిపిస్తాయి. చిట్ట చివరిగా ఓంకారం వినిపిస్తుంది. అది మొదటి రోజు వినిపించదు. అలా చేయగా అట్లీస్ట్ ఒక ఆరు నెలలన్నా చేస్తే గురువుగారు చెప్తారు గడియారం గంట కొట్టినట్టుగా వినిపిస్తుంది. గోడ గడియారం ఇప్పుడు ఎవరికి ఎవరికి లేదు. అసలు గడియారాలే ఉండటం లేవు. రిస్ట్ వాచ్లు కూడా ఎవరు చూడలేదు, అంతా సెల్ ఫోనే. ఎలాగైతే గుడిలో గంట కొడితే శబ్దం వస్తుందో అలాగ ఓంకారం అలాంటి శబ్దంతో వినిపిస్తుంది, ఖచ్చితంగా వినిపిస్తుంది. నేను డౌట్ లేదు దాంట్లో, అలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఓంకార సాధనలో ఏమవుతుందంటే ఆ నాదంతో ఓంతో మన అనుసంధానం, మనకు ఓంకారానికి అనుసంధానం జరుగుతుంది. ఓం అన్నాం అనుకోండి, ఓంకారం అంటే అంటూ వినాలి. వింటూ ఉంటే మెల్లిగా అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు సినిమా చూస్తున్నాను అనుకోండి, సినిమాలో వాయిస్ లేదు అంటే ఆడియో లేదు, ఒట్టి వీడియో ఉంది. అలాంటివి చూస్తారా? చూస్తే ఏమైనా ఫీలింగ్ వస్తుందా? కళ్ళతో చూసిన దానికంటే చెవులతో విన్నదానికి ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హారర్ పిక్చర్ అంటాడు వాడు, ఒక్కసారిగా కామ్గా ఉన్నది పెద్ద శబ్దం ఒక్కసారిగా ఢామ్ అని వచ్చేస్తుంది, అమ్మ గుండె ఆగిపోయింది అన్నంతగా వాడు అలాంటి శబ్దాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ శబ్దం వల్ల వచ్చిన ఎఫెక్ట్ భయమో ఆనందమో దుఃఖమో లేకపోతే ఇంకో వేరే ఒక ఫీలింగో తప్ప ఎగ్జాక్ట్ గా గోడ మీద బొమ్మ చూసినంత మాత్రం రాదు. ఆ మ్యూజిక్ వల్లనే సినిమాలు అంత బాగా ఆడతాయి. కాబట్టి వాడు ఎంత బాగా చేసినా, వీడు ఎంత బాగా చేసినా మ్యూజిక్ కరెక్ట్గా ఉంటేనే వస్తుంది. అలాగా మనం నాదం, ఆ నాదం వింటూ ఉంటే ఏమవుతుందంటే, భగవంతుడు ఓంకార స్వరూపుడు కాబట్టి భగవంతుడి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలు ఆ ఓంకారంలో ఉంటాయి. ఏమిటి ఆ భగవంతుడి లక్షణాలు? మొదటిది సత్యము. అందుకే మేడం బ్లావిట్స్కి ఏమంటారు, సత్యా నాస్తి పరోధర్మ, అది వాళ్ళ ఎంబ్లం లోగో ట్యాగ్లైన్ అది పెట్టుకున్నారు, సత్యా నాస్తి పరోధర్మ, సత్యాన్ని మించి ధర్మం లేదు. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి. భగవంతుడికి మొదటి లక్షణం సత్యము, రెండు జ్ఞానము. సత్యం అంటే అర్థం నిజం చెప్పడం కాదు, సత్యం అంటే ఇవాళ చూసినా అలాగే ఉంటుంది, రేపు చూసినా అలాగే ఉంటుంది, ఇంకో కోట్ల సంవత్సరాలు చూసిన తర్వాత అయినా అలాగే ఉంటుంది. మనం ఇవాళ చూసాం, ఇంకో కోటి సంవత్సరాలు వెనకాల ఒకటి చూసాడు, అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, ఇంకో కోటి సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటుంది, అది ఎప్పుడు అలాగే ఉంటుంది, దాంట్లో ఏ మార్పు ఉంటుంది, అది సత్యం. ఏ మార్పు లేక శాశ్వతంగా ఉండేది ఏదైతే ఉందో, ఎప్పటి నుంచి ఉందో కూడా తెలియకుండా ఉన్నది ఏదైతే ఉందో, ఎప్పుడూ ఉండేది ఏదైతే ఉందో, వజ్ ఈజ్ గుడ్ విల్లు లేట ఇలాంటివి ఏ ఉండదు దానికి, ఎప్పుడు ఉంటుంది, ఈజ్ ఆల్వేస్. ఇదివరకు ఎవరో చూసేవారండి అప్పుడు అలాగే, ఇప్పుడు చూసామండి ఇలాగే, ఇప్పుడు ఎవడో వచ్చి చూస్తాడు అప్పుడు కూడా అలాగే ఉంటుంది, ఎంతమంది చూసినా దాంట్లో మార్పు ఇవ్వడు, అది సత్యం. రెండోది దానికి ఇంకో లక్షణం జ్ఞానం. జ్ఞానం అంటే దుఃఖాన్ని పోగొట్టగలిగేది జ్ఞానం, పాపాలని పోగొట్టగలిగేది జ్ఞానం. సో భగవంతుడు అనగానే మన పాపాలని పోగొట్టేవాడు, మన దుఃఖాలను పోగొట్టేవాడు. అందుకే గురువుగారు ఏమన్నారు, ఆ పాపనాశకుడు దుఃఖనాశకుడు శ్రేష్ఠుడు వరేణ్యుడు అయిన ఆ సవితా తేజస్సును నేను నా అంతరాంగంలో ధారణ చేస్తున్నాను, మా అందరి గుర్తులను ఆ తేజస్సు సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. కాబట్టి పాపనాశకుడు దుఃఖనాశకుడు అన్నప్పుడు ఏం చెప్తున్నారు అక్కడ, జ్ఞాన స్వరూపాన్ని గురించి గురుదేవులు వర్ణిస్తున్నారు. అక్కడ జ్ఞానం అయిన తర్వాత మొట్టమొదటి సత్యం చెప్పుకున్నాం కదా, తర్వాత జ్ఞానం. ఈ జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది కాదు, ఇలా ఉంటుందంటే అది ఎప్పుడొచ్చినా కూడా మనకు పాపాలను పోగొడుతుంది, అది మనకు ఎప్పుడొచ్చినా కూడా చాలా ఏ కారణం వల్ల మనం దుఃఖపడుతున్నామో ఆ దుఃఖం పోగొడుతుంది. దుఃఖం పోవటం జీవితానికి చాలా ముఖ్యం. దుఃఖపడుతూ జీవిస్తే జీవితం ఏమవుతుంది, శాంతి సమృద్ధం అమృతం జీవితం అంటే శాంతి శాంతంగా ఉంటుంది. రెండోది సమృద్ధం, ఇది లేదు అది లేదు అన్నది అన్ని సమృద్ధిగా ఉంటాయి. మూడోది అమృతం, నశించకుండా శాశ్వతం. ఈ మూడు కలిసినది ఏదైతే ఉందో అది జీవితం. ఇలాంటి జీవితం ఎవరికి ఎక్కడి నుంచి వస్తుంది, జ్ఞానం నుంచి తప్ప ఇంకెలాగా రాదు. సో జ్ఞానం అదైన తర్వాత అనంతం. భగవంతుడు ఎలాంటి వాడు అంటే అనంతుడు. భూమి ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తాయి కానీ ఎప్పటికీ కలవు, అలాగా మనం ఊహించలేము, అలాగా అనంతుడు. అదొకటి. రెండోది ఆనందం అని చెప్తారు. కాబట్టి సత్యము జ్ఞానము ఆనందము, ఆనందానికి వ్యతిరేక పదం లేదు. మొత్తం తెలుగు పదాలు అన్నింటిలో సుఖము దుఃఖము లేకపోతే సంతోషము బాధ ఇలా ఉంటాయి తప్ప చలి వేడి వ్యతిరేక పదాలు ఉంటాయి. సంతోషానికి వ్యతిరేక పదం లేదు, అంటే భగవంతుడికి వ్యతిరేక పదం లేదు, భగవంతుడు ఆనంద స్వరూపం. దుఃఖం అనగానే సుఖం ఉంటుంది, సుఖం అనగానే దుఃఖం ఉంటుంది, హ్యాపీ అన్హ్యాపీ అంతేగాని బ్లిస్కి లేదు ఇంకోటి. ఇంగ్లీష్లో ఉందేమో తెలియదు కానీ మనకు సంస్కృతంలో మనకు ఆనందానికి వ్యతిరేక పదం అనేది లేదు. కాబట్టి భగవంతుడికి ఆ వ్యతిరేకం అనేది లేదు, మనందంత ఆయనే. అందుకని మనం ఓంకారం అంటున్నప్పుడు మనం దేనితోటి అనుసంధానం అవుతున్న ఆ ఓం అనే శబ్దం ద్వారా సత్యము జ్ఞానము ఆనందము అయిన భగవంతుడితో నేను అనుసంధానం అవుతున్నాను, ఆయనే సత్యము ఆయనే జ్ఞానం ఆయనే ఆనందం. అలాంటి భగవంతుడితోటి అనుసంధానం పెట్టుకోవాలంటే, ఇప్పుడు మనం అనుసంధానం పెట్టుకోవాలంటే ఇంకా సులభంగా అర్థమవ్వాలంటే, ఇప్పుడు స్కైప్లో ఎవరి ఐడి వాళ్ళకు ఉంది అక్కడికి వెళ్ళి మనం రిక్వెస్ట్ పెట్టామనుకోండి, వాళ్ళకి మనకు కాంటాక్ట్ వస్తుంది. ఆ తర్వాత కాంటాక్ట్ చేయాలంటే ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే లైన్లోకి వస్తారు, అయిపోతుంది. అదంతా ఎలా జరుగుతుంది, అనుసంధానం అంటే అది కాంటాక్ట్. సెల్ ఫోన్ నెంబర్ ఉంది, సెల్ ఫోన్ నెంబర్ నొక్కితే వాళ్ళకి కాల్ వెళ్తుంది, అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయితే మనం వాళ్ళు మాట్లాడుకోవచ్చు. అది ఎలా జరుగుతుంది? త్రూ నంబర్ అనుసంధానం జరుగుతుంది. అలాగే ఇక్కడ త్రూ ఓంకారం మనకు భగవంతుడితో అనుసంధానం జరుగుతుంది. అనుసంధానం జరగటం అంటే అర్థమైంది కదా, వాళ్ళు మనం సంభాషించుకోవచ్చు, వాళ్ళు మనం ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకోవచ్చు, వాళ్ళకున్న మనకు, మనకున్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ అనుసంధానంలో ఉంటాయి. అంటే టూ వే ట్రాఫిక్ అనమాట, వన్ వే ట్రాఫిక్ కాదు. మనం చెప్తాం, వాళ్ళు వింటారు, మళ్ళీ వాళ్ళు చెప్తారు. ఇదంతా అనుసంధానంలోకి వస్తుంది. అలాంటి ఓంకారం చేసేటప్పుడు మనం భగవంతుడితో అనుసంధానం అవుతున్నాం. దీంట్లో మన చేతనత్వం కొన్ని మార్పులు చెందుతుంది. మన చేతనత్వం అంటే మన ఎరుక. మనకి ఇదివరకు కొంత తెలుసు. అంటే సపోజ్ మనకు ఉర్దూ రాదు, ఒకడు ఉర్దూలో బ్రహ్మాండంగా పాట పాడుతున్నాడు, పాట బాగుంది అనగలం తప్ప అది ఏం పాటో తెలియదు. లెక్చర్ ఇస్తున్నాడు, సబ్జెక్టు తెలియదు, అసలు ఏమీ అర్థం కాదు. అట్లీస్ట్ పాట అనుకోండి, పాట ఆ రాగం వల్ల బాగుంది అని చెప్తాం. అక్కడ నాదం ఏం చేస్తుంది అంటే మనకు బాగున్నది అంటే ఆనందాన్ని కలిగిస్తుంది. సాహిత్యంతో సంబంధం లేకుండా దాంట్లో ఉన్న కంటెంట్ తెలియకపోయినా వాడు పాడుతున్న పాట ఏదైతే ఉందో దాని ద్వారా వింటున్న వాడికి ఆ నాదం వల్ల ఆనందం కలుగుతోంది. అబ్బా ఏం పాడారండి, చాలా బాగుంది, ఆ సాహిత్యం నాకు తెలియదు కానీ అది ఉర్దూ భాష లేదా ఇంగ్లీష్ చాలా బాగుంది. ఉర్దూ తెలుస్తుంటుంది అంటే ఎగ్జాక్ట్గా దాంట్లో ఉన్న పదాలకు అర్థాలు తెలియవు కానీ ఆనందం అనేది కలుగుతుంది. అది నాదం చేసే యొక్క గొప్ప పని. అందుకని ఓంకారం మనం ఉచ్చరిస్తున్నప్పుడు ఆ సత్యము జ్ఞానము ఆనంద స్వరూపుడితో మనం అనుసంధానం చెందుతున్నాం అనుకుంటున్నప్పుడు మనకు ఎప్పుడూ చెప్పుకునేవి కొన్ని ఉన్నాయి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. జాగ్రత్త అంటే పూర్తిగా మెలుకోవడం, స్వప్నం అంటే కలగంటం, సుషుప్తి అంటే మొద్దు నిద్రపోవడం. అవి చేతనత్వ స్థితులు. అలాంటి చేతనత్వ స్థితుల్లో అకారము మొట్టమొదటిది. జాగ్రత్త స్థితి అంటే పూర్తిగా మెలకుగా ఉన్నాం. అకారం తర్వాత ఏమవుతుంది, జాగ్రత్తకి స్వప్నమికి మధ్య ఉన్న ఒక సంధికాలం లాంటిది వస్తుంది అనమాట. అంటే జాగ్రత్త నిద్రపడుతోంది అంటే కాస్త నిద్ర పట్టేట్టుకోదు, అటు దొరలి ఇటు దొరలి మొత్తానికి అంతా సెట్ చేసుకొని మెల్లిగా నిద్రలోకి వెళ్తున్నాం. ఇంకా నిద్రలోకి వెళ్ళలేదు, పూర్తిగా నిద్ర కాదు, పూర్తి మెలకు కాదు. అలాంటి సంధి స్థితిలో ఉన్నాం. దాన్ని ఉన్మని స్థితి అంటే అకారం ఉన్నప్పుడు జాగ్రత్తలోంచి మెల్లిగా మన చేతనత్వం ఎట్టెళ్తుంది, స్వప్న స్థితికి వెళ్తుంది. స్వప్న స్థితి ఉన్నప్పుడు పూర్తిగా స్వప్న స్థితి ఉకారము చెప్తుంది. స్వప్న స్థితిలో ఏం చేస్తాం, ఎవరో చూస్తూ ఉన్నాం, కలగంటూ ఉంటాం. మనకి ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, మనకు నచ్చినవి, నచ్చినవి, రకరకాలు, ఇవేవి కాదు మనం అనుకుంటున్నాం. ఎవరో అబ్బో గురువుని చూసామని ఆయన కనిపించేస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ స్వప్న స్థితి. ఆ స్వప్న స్థితిలోకి ఉకారం మనల్ని ప్రవేశపెడుతుంది. అక్కడ కూడా మళ్ళీ స్వప్నము నుంచి నిద్ర, ఈ రెండింటి మధ్యలో ఒక ట్రాన్సిటరీ పీరియడ్. దాన్ని ఏమంటారంటే ఉన్మని స్థితి ఏమో జాగ్రత్త నుంచి స్వప్నానికి, స్వప్నం నుంచి సుషుప్తికి, స్వప్నం నుంచి నిద్ర బాగా దాని ఏమంటారు సుషుప్తే అలాదిని అంటారు. ఆ తర్వాత వచ్చేది గాఢమైన సుషుప్తి, అది మకారం. అంటే మనం ఓంకారాన్ని అన్నప్పుడు అకారం ఉంది, ఉకారం ఉంది, మకారం ఉంది. ఆ మెల్లిగా మొదలుపెట్టినప్పుడు ఆ కాస్త మెల్లిగా ఉకారంగా మారుతుంది. ఆ మొదట బాగా ఉంది, మెల్లిగా ఉకారంలోకి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ మనకు ఉన్మని స్థితి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఉకారం స్టార్ట్ అవుతుంది. ఉకారం స్టార్ట్ అయినప్పుడు స్వప్న స్థితి ఉంటుంది. ఉకారం మెల్లిగా మకారంగా మారే ఆ మధ్య పీరియడ్ ఏదైతే ఉందో ట్రాన్సిటరీ పీరియడ్, అక్కడ అలాదిని అని వస్తుంది. అన్నప్పుడు ఆ మకారం ఉచ్చరిస్తున్నంతసేపు గాఢమైన సుషుప్తి, ఆ మకారం ఎండ్ అయిపోయిన తర్వాత ఉండే నిశ్శబ్దం, సమాధి స్థితి, సమాధి నుంచి తొలగి స్థితి. ఈ రకమైన 7 స్టెప్స్ ఉంటాయి. కాబట్టి ఓంకారాన్ని ఎంత జాగ్రత్తగా మనం చేస్తే 4th డైమెన్షన్లోకి వెళ్ళటం అంత సులభం. 4th డైమెన్షన్లోకి వెళ్ళాలని మాస్టర్ యొక్క ప్రగాఢమైన కోరిక. సాందీపని, త్రూ సాందీపని ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎంటర్ ద ఫోర్త్ డైమెన్షన్ అది మాస్టర్ సెడ్, మాస్టర్ ఆర్కే సెడ్ ఇన్ హిజ్ లాస్ట్ లెక్చర్ దట్ హిజ్ విష్ ఆఫ్ టేకింగ్ పీపుల్ ఇన్ టు ద ఫోర్త్ డైమెన్షన్ హౌ ఫైండ్ అవుట్ ఇది ఆయన పాపం చెప్తుంది. కాకపోతే ఆయన ఇచ్చారు సాధన, ఇచ్చింది కూడా మాస్టరే, కాకపోతే చెయ్యాలి కదా. అక్కడ బాధ ఎక్కడ ఉంటుందంటే ఆయన ఆ లాస్ట్ లెక్చర్లో ఫస్ట్లోనే చెప్పారు, ఎన్నిసార్లు చెప్పనయ్యా చెప్పింది చెయ్యాలి కదా, చెప్పింది చెయ్యాలి కదా, ఎన్ని చెప్తే ఏంటి అనే ఒక బాధతోటే లెక్చర్ మొదలుపెట్టారు. సో గురువుకి బాధ కలిగించడం అనేది ఒక స్పెషల్ క్వాలిటీ మనలో ఉంటే మన గురువు కూడా ఏం చేయలేడు, బాధపడతాడు అంతే. వాళ్ళకి బాధలు ఉండవు, మనకు ఇలాగా పనికిరాని వాళ్ళు అయిపోతున్నామో అని బాధ తప్ప వాళ్ళకంటూ బాధలే ఉండవు. మన పనికి మాలిన తనం చూసి బాధపడతారు తప్ప వాళ్ళకంటూ బాధలు ఉండవు. అయ్యో మాస్టర్ మా కోసం ఎంత బాధపడ్డారండి బాబు, నాన్సెన్స్. నువ్వు ఆయన బాధపెడుతూ పక్కన మళ్ళీ ఎంత బాధపడ్డారని ఆయన మీద జాలెందుకు, ఆయన మీద ఇంకో రకమైన ఫీలింగ్ ఎందుకు, అనవసరం. మనం ఏం చేయాలో చేయాలి అంతే. ఆయన ఏం చేయాలో ఆయన చేసేస్తున్నారు, చేసేసారు. మనం చేయాల్సిందేంటి, ఆ సమాధి స్థితికి, సమాధి స్థితి దాటి ఇంకా తురీయ స్థితి, ఇంకా దాటి తురీయాతీత స్థితి ఇలాంటివి ఉన్నాయి, వాటిలోకి వెళ్ళాలంటే మనకు ఏమి ఇచ్చారంటే ఓంకారం ఇచ్చారు. ఓం అంటమే కదా, ఏం దీంట్లో అన్నా 24 అక్షరాలు చేయమన్నారా, వ్యాహృతులు పెట్టమన్నారా, ఏమీ లేదు. ఓం సింపుల్, ఇది ఓంకారం గురించి. తర్వాత ఓంకారాల నుంచి 3 వ్యాహృతులు వచ్చాయి కదా. స్నానం అంతా పూర్తి అయిపోయిన తర్వాత పద్మాసనం వేసుకుని కూర్చుని, పద్మాసనం రాదు ఇప్పుడు ఏం చేయాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. అలా 21 రోజులు చేస్తే 22 రోజు ఆటోమేటిక్గా పద్మాసనం వేసేస్తారు అని మాస్టర్ స్వయంగా చెప్పారు. ఆయన పక్కన ఉన్న ఆయనకి మోకాలు నొప్పిటారు, ఆయన మోకాలు నొప్పితేట అసలు ఎప్పుడు ఆ పద్మాసనం వేసే పరిస్థితి లేదు. కానీ అక్కడ ఇన్స్ట్రక్టర్స్ అలాగే చెప్పారు, రోజు వెయ్యి నీకు ఎంత వస్తే అంత. 21 రోజు అయిపోగానే 22 రోజు పద్మాసనం వేసేసాడు మాస్టర్ చూశారు జిందాల్లో. అబ్బా దీని గొప్పతనం ఎంత అని అనుకున్నారట, మాస్టర్ తెలియక కాదు మనం చెప్పడానికి. ఈ పద్మాసనంలో కూర్చుని చిన్ముద్ర ధారణ చేయాలి. చిన్ముద్ర అంటే మీకు అందరికి తెలుసు, చూపుడు వేలు చిటికిన వేలు జోడించి 3 వేళ్ళు ఇలా ఓపెన్గా పెట్టుకుని మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. ఎదురుకుండా ఉదయిస్తున్న బంగారు రంగు సూర్యుడిని ధ్యానం చేయాలి. ఇంతవరకు బాగుంది కానీ చాలా సులభం. పద్మాసనం వేసుకోవడం, చిన్ముద్ర వేసుకోవడం, వెన్నుపూస నిటారుగా ఉంచుకోవడం. ఇప్పుడు ఏం చేయాలి, ఊహ ఇది చాలా ముఖ్యం. ఊహ అంటే మన కళ్ళకే కనబడాలి తప్ప, కళ్ళు మూసుకున్నా కనబడాలి తప్ప ఎదురు కూడా పెట్టుకోవడం కాదు. కళ్ళు మూసుకున్నప్పుడు మనకు బంగారు రంగు సూర్యుడు ఉదయిస్తున్నాడు వెండి కొండల మధ్యలో. వెండి కొండలు అంటే హిమాలయాలు. అలా మెల్లిగా 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 ఉదయిస్తున్నాడు, బంగారు రంగు ఉదయిస్తున్నాడు. ఇప్పుడు మొదలవుతుంది సాధన. బంగారు రంగు సూర్యుడు కిరణాలు ఎక్కడ పడుతున్నాయి అనేది ముఖ్యం. ఈ బంగారు రంగు కిరణాలు ఎక్కడ పడుతున్నాయంటే మనం ఓంకారం ఉచ్చరిస్తున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం, మనం ఓంకార సాధన చేసేటప్పుడు ముందర చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని చక్కనే అగరత్తు వెలిగించుకుని పద్మాసనం అంటే కింద ఏదైనా చాప వేసుకుని దాని మీద మెత్తటిగా 4-5 గుడ్డలు పరుచుకుని గుచ్చుకోకుండా వేసుకుని కూర్చుని, మరీ ఎత్తు కాదు మరీ పల్లం కాదు, అలా ఆసనం తయారు చేసుకుని దాని మీద కూర్చుని చిన్ముద్ర పట్టి ఆ తర్వాత ఉదయిస్తున్న సూర్యుడిని బంగారు రంగు సూర్యుడిని ఊహించుకోవాలి. ఇంకా ఊహించుకున్న తర్వాత ఇప్పుడు ఓంకారం అనాలి. ఈ ఓంకారం అంటూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మన మాడు మీద అంటే నడినెత్తి మీద కుట్టిని పుట్టంగానే చిన్నపిల్లలకి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది టెక్టిక్ మరి కనిపిస్తుంది, దాన్ని బ్రహ్మరంధ్రము అంటాం. ఆ బ్రహ్మరంధ్రం నుండి ఈ బంగారు రంగు సూర్యకిరణాలు మన లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా భావించాలి. ఓంకారం అంటాం వింటాం బాగుంది. అంతకుముందు మాస్టర్ చెప్పిన సమర్థ సద్గురు స్పర్శలో కూడా ఓంకారం అనండి వినండి, ఎక్కడ లయం అవుతుందో గమనించండి, అదొక సాధన ఓంకారంతో. ఇప్పుడు చెప్పే సాధన పరమపూజ్య గురుదేవులు ఇచ్చిన 14 భువనాలకి సంబంధించిన సాధనలో సాధన. ఈ ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఎక్కడ పడతాయి అంటే చాలా క్లియర్గా మనకు అర్థం అవ్వాలి, బ్రహ్మరంధ్రంలో పడుతున్నాయి. ఆ బ్రహ్మరంధ్రం నుంచి శరీరం అంతా వ్యాపిస్తాయి, ఇంకెక్కడికి వెళ్ళాలి అక్కడ. ఎందుకు బ్రహ్మరంధ్రమే పడాలి, సూర్యుడు హృదయంలో ఆవాహన చేసుకోవచ్చు కదా అని అడగచ్చు. పతంజలి యోగ సూత్రాల్లో సూర్యుడిని ఇక్కడ, చంద్రుడిని ఇక్కడ, ధ్రువుడిని ఇక్కడ అని మూడు ప్రదేశాలు ఇస్తారు. అక్కడ కూడా హృదయంలో సూర్యుడిని అని ఉంటుంది. మరి ఇక్కడ హృదయంలో కాకుండా బ్రహ్మరంధ్రంలో అన్నారు ఏమిటి అని ఒక ప్రశ్న వస్తే, సూర్య కేంద్రము మనకి బ్రహ్మరంధ్రం. సూర్యుడు ఎలాగైతే ఆకాశంలో ఉండి అంతా వెలుగులు చిమ్ముతున్నాడు, అలాగే మనకు సూర్య ప్రజ్ఞని పట్టుకోవడానికి మనకు బ్రహ్మరంధ్రం ఇచ్చాడు భగవంతుడు. ఎందుకని ఆ సూర్యునిలో ఏ ప్రజ్ఞ ఉన్నదో, ప్రజ్ఞ అంటే తెలుసు కదా చేతనత్వము. ఇప్పుడు స్పిరిట్ మ్యాటర్ రెండు కలిస్తే చేతనత్వం వస్తుంది. ప్రజ్ఞాపుత్రులు అని గురువు గారు అన్నప్పుడు మేము కిందసారి చెప్పుకున్నాం, తన గురించి తాను తెలుసుకుని ఉన్నవాడు ప్రజ్ఞాపుత్రుడు. నేనెవరు అంటే నేను శరీరం కాదు, మనస్సు కాదు, ఏం కాదు, నేను ఆత్మనే తెలుసుకున్నాను. అలాంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో సూర్యుల్లో, ఆ ఆత్మతత్వం మనలోకి సూర్యకిరణాల ద్వారా, ఆ బంగారు రంగు సూర్యకిరణాల ద్వారా ఈ బ్రహ్మరంధ్రం నుండి మనలోకి ప్రవేశిస్తాయి. ఎందుకంటే అది మనకు సన్ సెంటర్, మన బాడీకి ఆ సన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ బ్రహ్మరంధ్రం, దాని ద్వారా సూర్యకిరణాలు ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయాలి ఫస్ట్. ఇలా చేసిన తర్వాత, చేసిన తర్వాత అంటే అర్థం ఏంటి, మనం ఒకసారి ఓంకారం ఉన్నాం, రెండోసారి ఓంకారం ఉన్నాం, మూడోసారి ఓంకారం ఉన్నాం, అలా మూడు సార్లు అనొచ్చు ఓంకారం, లేదా ఏడు సార్లు అనొచ్చు ఓంకారం అంటున్నప్పుడు క్లియర్గా ఉదయిస్తున్న ఆ బంగారు రంగు సూర్యుడి కిరణాలు బ్రహ్మరంధ్రంలో పడి శరీరం అంతా వ్యాపించాయి. అది మనకు అలా దర్శనం చేసుకోగలిగి ఉండాలి. అది సాధనలో తీవ్రత రావడం అంటే, అప్పుడు మొత్తం మన బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారం వరకు అంతా ఒక బంగారు రంగు స్తంభంలాగా, గుళ్ళో ధ్వజస్తంభం ఉంటుంది బంగారు, దానికి తాపడం వేస్తారు, అలా మనకు మొత్తం ఎండిపోస అంతా కూడా బంగారు రంగుతో నిండిపోతుంది. అది అయిన తర్వాత ఇప్పుడు మొదటి వ్యాహృతి భూర్, భూర్లోకం. భూర్లోకం అంటే ఇక్కడ ఆ భూర్ అన్నప్పుడు నాభిచక్రము, మనం నాభిచక్రం దగ్గర మనం దృష్టి పెట్టాలి. నెక్స్ట్ భువ మస్తిష్కం. మస్తిష్కం అంటే పీనియల్ పిట్యుటరీ మధ్యలో ఉన్న ప్రదేశం. తర్వాత మూడోది స్వహ హృదయం. మళ్ళీ చెప్పుకుందాం, భూ నాభిచక్రం, భువ మస్తిష్కం అంటే నుదురు, స్వహ అంటే హృదయం. ఇప్పుడు ఏం చేయాలి, ఓంకారం అన్నాం, బంగారు రంగు సూర్యకిరణాలు, ఆ ఉదయిస్తున్న సూర్యకిరణాలు మన బ్రహ్మరంధ్రంలో పడ్డాయన్నాం, శరీరం అంతా వ్యాపిస్తున్నాయన్నాం, ఆ తర్వాత భూ అన్నప్పుడు నాభిచక్రము, భువ అన్నప్పుడు నుదురు తలాటం, అలాగే స్వహ అన్నప్పుడు హృదయం. ఈ మూడు అంటున్నప్పుడు ఈ సూర్యకిరణాలు భూ అన్నప్పుడు నాభిచక్రంలో ప్రవేశించాయి. కాసేపు టైం ఇవ్వాలి, ఓం భూ భూ స్వహ అనకూడదు, ఓ అన్నాం. ఓం అన్నప్పుడు ఉదయిస్తున్న ఆ బంగారు రంగు సూర్యుడి యొక్క దివ్యమైన ప్రజ్ఞ కిరణాలు బ్రహ్మరంధ్రంలో పడ్డాయి. బ్రహ్మరంధ్రంలోకి ఒకసారి వచ్చేయండి, దానికి తెలిసి ఎక్కడికి వెళ్ళదు, అది వెళ్తాయి, మనమేం డైరెక్షన్ ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ భూర్, ఆ భూర్ అనగానే నాభిచక్రం మీద పడుతున్నాయి అని ఒక భావన చేసుకోవాలి. మన చేతిలో టార్చ్ లైట్ ఉందనుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ వేసినట్టుగా ఆ సూర్యకిరణాలని మనం ఆవాహన చేస్తాం, నాభిచక్రంలోకి రండి, ఆ బంగారు రంగు సూర్యకిరణాలు ఇప్పుడు నా నాభిచక్రం మీద పడాలి. భూ నెక్స్ట్ భువహ, భువహ అన్నప్పుడు నా మస్తిష్కంలో పడాలి, అంటే నా లలాటం నుదురు మీద పడాలి, ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటా అక్కడ రెండు కన్ను బొమ్మలకి కొంచెం పైన. తర్వాత స్వహ, స్వహ అన్నప్పుడు హృదయం. ఈ రకంగా మన వెన్నుపూస మొత్తం బంగారు రంగు కిరణాలతో నిండిపోయింది. అలాగే భూ నాభిచక్రం, మస్తిష్కం, స్వహ, ఈ మూడు చక్రాలు సూర్యకిరణాలతోటి నిండిపోతున్నాయి. సూర్యకిరణాల్లో మనం కావాలి, ఇంకా రంగులు కావాలి. కాబట్టి ఇప్పుడు నాభిచక్రంలోకి వెళ్తున్న సూర్యకిరణాలు రంగు చెప్పుకుందాం. నాభిచక్రంలోకి భూర్ అని ఉచ్చరిస్తున్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చే పసుపు రంగు కిరణాలు ప్రవేశిస్తున్నట్టుగా భావన చేయాలి. ఇది చేస్తే ఏమవుతుందంటే మన శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది, శరీరము రోగరహితముగా ఉండాలి. అంటే ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? భూర్ అన్నప్పుడు సూర్యకిరణాలు పసుపు రంగువి మన నాభిచక్రంలో ప్రవేశించాయి అనుకోవాలి. కాసేపు చేస్తే అర్థమవుతుంది, నాభిచక్రంలోకి పసుపురం కిరణాలు వచ్చాయని మనకు తెలుస్తుంది. ఒకళ్ళు వచ్చి మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, భుజం మీద చేయి చేశారు అనుకోండి, తెలుస్తుంది కదా. అలాగే స్పర్శ తెలుస్తుంది, కిరణాల యొక్క స్పర్శ. రెండోది భువః ఉచ్చరిస్తున్నప్పుడు మన నుదుటి దగ్గర మస్తిష్కంలో తెల్ల కిరణాలు ప్రవేశిస్తున్నట్టుగా భావిస్తారు. ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే మనకు మనలో వివేకం జాగ్రత్త అవుతుంది. అంటే ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది కర్తవ్యము, ఇది కర్తవ్యం కాదు. అంటే మనకు పనులు బోళ్ళు కనిపిస్తాయి కానీ ఇది మన కర్తవ్యం అది కాదు అని తెలుస్తుంది క్లియర్గా. ఇలాంటి వివేకాన్ని మనకు ప్రసాదించే తెల్లటి కిరణాలు మన నుదుటి మీద పడుతున్నాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? మంత్రం రెండవ వ్యాహృతి భువః అన్నాం. ఈ మస్తిష్కంలో పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో అంతా కూడా తెల్లటి వెలుగుతో నిండిపోయింది. ఈ తెల్లటి వెలుగు గురించి మనం ఇదివరకు ఎప్పుడో ఈసోట్రిక్ అస్ట్రాలజీలో చెప్పుకున్నాం. ద లైట్ ఇన్ ద హెడ్, తలలో ఉన్న వెలుగును చూసి గురువులు మనం గుర్తుపడతారు అని చెప్తుంది దాంట్లో. పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఉంటుంది ఈ వెలుగు అక్కడ ఉంటే సిద్ధుల దర్శనం అవుతుంది. ఈ వెలుగు మనకు ఈ మస్తిష్కంలో తెల్లటి సూర్యకిరణాలు పడుతూ ఉంటే సిద్ధుల దర్శనం అవుతుంది. అంటే మహాత్ములు మీకు దర్శనం ఇస్తారు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఇదివరకు ఎప్పుడు మేము షిరిడి సాయిబాబా అని చూడలేదండి, ఎవరు చూశారో సశరీరంగా మనం ఎవరు చూసి ఉన్నాం. కానీ ఈ సాధన చేస్తూ ఉంటే ఆయన కనిపిస్తారు, లేకపోతే ఈ మధ్య శరీరం వదిలేశారు మాస్టర్ కనిపిస్తారు, గురుదేవులు 90లో శరీరం వదిలేశారు ఆయన కనిపిస్తారు, అసలు దాదా గురుదేవులు మామూలుగా ఎవరు చూడడం ఆయన కూడా కనిపిస్తారు. ఇవన్నీ కాదు, థియోసాఫికల్ సొసైటీలో గురువులు ఉన్నారు వాళ్ళు కూడా కనిపిస్తారు, అసలు ఇలా పేర్లు కాకుండా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా కనిపించవచ్చు. ఇదంతా సిద్ధుల యొక్క దర్శనం అంతా కూడా ఈ తలలోని వెలుగు వల్ల. ఆ తలలోని వెలుగు చూసి వీడు మానవాళికి పనికి వస్తాడు కాబట్టి వీడికి ట్రైనింగ్ ఇద్దాం అని చెప్పి గురువులు మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వాళ్ళు రావడమే తప్ప మనం ఏమి వెళ్ళి వాళ్ళని చూడం, ఇది ఉంది అంటే వాళ్ళు వస్తారు. కాబట్టి గురువుల దృష్టి మన మీద పడాలంటే మనలో ఆ తెల్ల రంగు వెలుగు ఏదైతే ఉందో ఆ కిరణాలను మనం భువః అంటూ మస్తిష్కంలో సూర్యకిరణాలని ఆహ్వానించాడు. ఇది చేయటం వల్ల మనకు వివేకం పెరుగుతుంది. స్వహ స్వహ అన్నప్పుడు హృదయంలోకి నీలిరంగు కిరణాలు, ఆ సూర్యకిరణాలు నీలి రంగులోవి మన హృదయంలోకి ప్రవేశిస్తున్నాయి. హృదయం అంతా కూడా సత్ప్రవృత్తుల సంవర్ధన జరుగుతుంది. ఎప్పుడైతే సత్ప్రవృత్తుల సంవర్ధన జరుగుతుందో దుష్ప్రవృత్తులు ఆటోమేటిక్ గా పోతాయి, మనలో దైవీ లక్షణాలు వస్తాయి. కాబట్టి మనిషి దైవంగా, మనిషి ఒక దేవతగా మారటానికి, భూమిపై నడిచే దేవుడు దైవం కాదు దేవత, దేవతగా మారటానికి స్వహ అనే మూడో వ్యాహృతి పనిచేస్తుంది. మనం గాయత్రి మంత్రం ఎన్నిసార్లు చేసాం కాదు, ఒక్కసారి చేసిన ఓంకారాన్ని ఇప్పుడు చెప్పుకున్నట్టు భూ భువః స్వః ఇప్పుడు చెప్పుకున్నట్టు చేస్తే అప్పుడు సాధన అలాగే ఉపాసన కరెక్ట్గా ఉన్నట్టు. ఉపాసన అంటే దగ్గరగా కూర్చున్నాం, దగ్గరగా ఎక్కడ కూర్చున్నాం? సూర్యుడు ఎక్కడో ఉన్నాడు కదా అనకూడదు. సూర్యుడు మనం కళ్ళు మూసుకోగానే ఉదయిస్తున్న సూర్యుడు బంగారం కిరణాలతో అలా కనిపిస్తున్నాడు, ఆయన దగ్గరగా కూర్చున్నాడు, అది ఉపాసన. ఉపాసన అంటే దగ్గరగా ఉంటాం. ఆయన లక్షణాలు ఏవేమిటున్నా ఇప్పుడు చెప్పుకున్నాం, అవన్నీ మనకు ఆ సూర్యకిరణాల ద్వారా మనలోకి దిగుతున్నాయి. ఎలాగైతే ఒక చెంబులో నీళ్లు పోసామనుకోండి, ఆ చెంబులో ఉన్న నీళ్లు తీసుకెళ్లి ఒక సీసాలో పోయాలి, అప్పుడు ఏం చేస్తాం? సీసా కింద ఉంటుంది, చెంబు పైన ఉంటుంది, పైనుంచి కిందకి నీళ్లు పోస్తాం, అంతే తప్ప కింద నుంచి పైకి పోయాం కదా నీళ్లు. అలాగే మనకంటే ఒక ఉన్నత స్థితిలో ఉంటాడు సూర్యుడు, సూర్యుడి కిరణాలు ఎప్పుడు అవి మనలోకి ఒక సీసాలు నీళ్లు నింపినట్టుగా మనలోకి కిరణాలు నిండుతాయి, లోపలికి వస్తూ ఉంటాయి. ఈ రకంగా స్వహాన్ని ఉచ్చరించినప్పుడు హృదయంలోకి నీలిరంగు కిరణాలు ప్రవేశించి హృదయం సత్ప్రవృత్తులన్నింటినీ జాగృతం చేస్తుంది. మనలో సత్ప్రవృత్తులన్నింటినీ అది ఆ నీలిరంగు కిరణాలు జాగృతం చేస్తుంది. అంటే ఆల్రెడీ మాకు ఉన్నాయి, నిద్రపోతూ ఉన్నాయి, మేల్కొలుపుతాడు. ఇది గాయత్రి మంత్రం మూలమైన ఓంకారం. దాని నుంచి వచ్చే మూడు వ్యాహృతులు, ఈ మూడు వ్యాహృతుల ద్వారా గాయత్రి వచ్చింది. ఈ గాయత్రి తర్వాత సావిత్రి వచ్చింది, సావిత్రి ద్వారా సరస్వతి వచ్చింది, సరస్వతి నుంచి వేదాలు వచ్చాయి, వేదాల నుంచి లోకాలు వచ్చాయి. చాలా ఎక్కడో ఉన్నాం ఇంకా. ఇది అర్థం కావాలి కదా, ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు చెప్పుకున్న మొత్తం అంతా కూడా సాధన చేస్తాం. వింటున్న వాళ్ళందరూ మీరు ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని వినండి. విని ఈ వైశాఖ పౌర్ణమి నాడు పరమగురువు అయిన బుద్ధుడి యొక్క జ్ఞానం భూమి మీద అందరికీ పంచబడుతుంది. అలాంటి శుభ తరుణంలో పరమ ప్రేమ స్వరూపులు సాక్షాత్ పరబ్రహ్మమైన మాస్టర్ గారు శ్రీ శ్రీరామకృష్ణ సద్గురువుల హృదయంలో నేనున్నాను, నా హృదయంలో మాస్టర్ ఉన్నారు అనుకుని ఇప్పుడు అన్నట్టు ఓంకారం ఓంకారం అంటాను. మీరు మనసులో అనుకోండి, లేకపోతే మీరు అక్కడ అనుకోండి. ఇలాగ మైకులు మ్యూటే కదా, వినపడవు. ఇక్కడ ఎవరికి వినపడదో రికార్డ్ అవ్వదు. ఓంకారం ఓంకారం అనే ముందు ఏం చేస్తారు, ఇప్పుడు కళ్ళు మూసేసుకోండి. కళ్ళు మూసుకొని బంగారు సూర్యుడు ఉదయిస్తున్నాడు. బంగారు రంగు సూర్యుడు మెల్లిగా అలా ఉదయిస్తున్నాడు. అది చూస్తుండగానే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. సూర్యుడి నుంచి కిరణాలు వస్తాయి, ఆ కిరణాల ద్వారా భగవంతుడి ప్రజ్ఞ వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సత్యము జ్ఞానము ఆనంద స్వరూపమైన ఆ భగవంతుడి ప్రజ్ఞ ఉదయించే సూర్యుడి కిరణాల ద్వారా మన మీద పడుతుంది. ఇప్పుడు మనం ఓంకారం అంటున్నాం. ఓంకారం అంటూ ఉంటే ఆ బంగారు రంగు కిరణాలు మన నడినెత్తి మీద పడి బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి ప్రవేశిస్తున్నాయి. మన కళ్ళ ఎదురుకుండా బంగారు రంగు సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఆయన సహస్ర కిరణాలు ఏవైతే అంతగా వ్యాపిస్తున్నాయి. ఈ ఓంకారం అనగానే మన ఓంకార శబ్దం ఏం చేస్తుందంటే భగవంతుడి యొక్క ఆ బంగారు కిరణాలు మన బ్రహ్మరంధ్రంలోకి ఆకర్షించబడ్డాయి. ఉదయిస్తున్న బంగారు రంగు సూర్యకిరణాల ద్వారా పరమాత్మ ప్రజ్ఞ బ్రహ్మరంధ్రం అంతా నిండిపోయింది. బంగారు రంగు కిరణాలతో నిండిపోయింది. బ్రహ్మరంధ్రం సంపూర్ణంగా పరమాత్మ అయిన సూర్య భగవానుడి యొక్క దివ్యమైన ప్రజ్ఞాస్వరూపమైన బంగారు కిరణాలతో మీ బ్రహ్మరంధ్రాలు సూర్య కిరణాలు బ్రహ్మరంధ్రాల ద్వారా మీలోకి ప్రవేశించారు. సర్వము స్వర్ణమయం అయిపోయింది. అంత బంగారం అయిపోయింది, అంత బంగారం
బంగారు రంగు సూర్యకిరణాలను బ్రహ్మరంగం ద్వారా లోపలికి ప్రవేశించాయి. సర్వము పరమాత్మ యొక్క సత్యము జ్ఞానము ఆనందము అని తేజస్సుతో బంగారు రంగు కిరణాలతో బ్రహ్మరంధ్రం అంతా నిండిపోయింది. ఇప్పుడు మూడు వ్యాహృతి. మొదటి వ్యాహృతి నాభి దగ్గర భూ అని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చిన పసుపు పచ్చ కిరణాలు నాభి చక్రంలోకి వెళ్తున్నాయి. శరీరాన్ని పరమ పవిత్రం చేసి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. అని ఉచ్చరిస్తూ ఉండగానే సూర్యుడి నుంచి వచ్చిన పశుపచ్చ కిరణాలు నాభి చక్రం అంతా నిండి స్పర్శ తెలుస్తుంది. సూర్యుడి నుంచి పశుపచ్చ కిరణాలు నాభి చక్రంలో నిండాయి. నాభిచక్రం అంతా సూర్యుడి యొక్క పసుపచ్చ రంగు కిరణాలతో నిండి ఉన్నది. నాభిచక్రం ఈ శరీరము పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నది. నాభిచక్రం అంతా పసుపచ్చరంగుతో నిండిపోయింది. అదైన తర్వాత రెండవ వ్యాహృతి లలాటం నుదురు మనం బొట్టు పెట్టుకునే చోట అక్కడ తెల్లటి కిరణాలు కొడుతున్నాయి. పాలు ఎలాగైతే తెల్లగా ఉంటాయో అలాంటి సూర్యుడి యొక్క తెల్లటి కిరణం పడుతుంది. ఇది మనలో వివేకాన్ని ప్రసాదిస్తుంది. వివేకానికి గుర్తు హంస క్షీర నీర న్యాయం చేస్తుంది. అంటే పాలు నీళ్లు కల్పిస్తే పాలు తాగుతుంది నీళ్లు. ఆ హంస జగన్మాత గాయత్రికి వాహనం, అలాగే సరస్వతికి వాహనం. కాబట్టి మనలో వివేకం పొందినప్పుడు కొద్దీ, మనలో వివేకం పెరిగే కొద్దీ మనతో గాయత్రి ఉంటుంది. కాబట్టి మనలో వివేకం పెరుగుతుంది. భువహ అని అంటాం. ఈ భువహ అంటున్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చే తెల్లటి కిరణం అలాగ ఫోకస్డ్ అని లలాటల్లో ప్రవేశించి మస్తిష్కం మొత్తం, అంటే పీనియల్ పిట్యూటరీ గ్లాండ్, సహస్రారము ఆజ్ఞ చక్రాలు రెండు మధ్య ఉన్న ఖాళీ స్థలం ఏదైతే ఉందో అదంతా పాల వంటి తెల్లటి వెలుగుతో నిండిపోతోంది. భువః భువః అని ఉచ్చరించినప్పుడు సూర్యుడి యొక్క పాల వంటి తెల్లటి కిరణం పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఉన్న ప్రదేశం అంతటినీ కూడా, గ్యాప్ని అంతటినీ ఫిల్ చేసేసింది, మొత్తం అంతటినీ కూడా నింపేసింది. ఇప్పుడు పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఖాళీ లేదు, అంతా కూడా తెల్లటి వెలుగుతో నిండి ఉన్నది. ఇప్పుడు మనలో శరీరం పవిత్రంగా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉండే నాభి చక్రంలో పసుపు రంగు పనిచేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు పసుపువి నాభి చక్రం అంతా నిండాయి. అలాగే పాల్వంటి తెల్లటి కిరణాలు పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో నిండి మనకు వివేకాన్ని ప్రసాదిస్తున్నాయి. ఆ వివేకం ద్వారా గాయత్రి మాత జగన్మాత హంస వాహన, కాబట్టి హంసవాహిని అయిన జగన్మాత ఈ తెల్లటి వెలుగు ఏదైతే ఉందో ఈ వివేకాన్ని తన వాహనంగా ఉపయోగించుకుని మనలో ప్రతిష్ఠితమై ఉన్నది. ఇప్పుడు ఏమవుతుందంటే మనలో సత్ప్రవృత్తుల సంవర్ధన జరుగుతుంది. సత్ప్రవృత్తులు మనలో ఉన్నాయి, అవి జాగృతం అవుతుంది. సత్ప్రవృత్తులు ఆల్రెడీ మనలో ఎలా ఉంటాయంటే మన అందరం కూడా భగవంతుడి అంశే. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా పరమ ప్రేమ స్వరూపుడు, దయాస్వరూపుడు, కరుణాస్వరూపుడు, క్షమా అన్ని గుణాలు ఏవైతే ఉన్నా అవన్నీ కలబోసిన వాడే. కాబట్టి ఆ లక్షణాలని మనలో ఉన్నాయి, కానీ అవి నిద్రపోతూ ఉన్నాయి. ఇప్పుడు స్వహ అనే ఈ వ్యాహృతితోటి మనలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఏవైతే సత్ప్రవృత్తులు ఉన్నాయో అవన్నీ కూడా జాగృతమయ్యి పనిచేయటం మొదలు పెడతాయి. సూర్యుడి నుంచి వచ్చే నీలి రంగు కిరణాలు మన హృదయం మీద పడుతున్నాయి. స్వాహ, హృదయం అంతా నీలి రంగుతో నిండిపోయింది. హృదయమంతా నీలి రంగుతో నిండిపోయింది. మనలో ఉన్న సత్ప్రవృత్తులన్నీ జాగృతం అయ్యాయి. ఈ మొత్తం సాధన ఒక్కసారిగా కంటిన్యూస్ గా చేసుకుందాం. ఓంకారం అంటున్నప్పుడు ఉదయిస్తున్న బంగారు రంగు సూర్యకిరణాలు మన నడినెత్తి మీద పడి బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి ప్రవేశించాయి. తర్వాత మొదటి వ్యాహృతి భూ అన్నప్పుడు సూర్యుడి యొక్క పసుపు రంగు కిరణాలు నాభి అంతా నిండేయి, మనలో పవిత్రతని ప్రసాదిస్తూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. భువః అన్నప్పుడు నుదుటి మీద తెల్లటి కిరణాలు పడ్డాయి. వివేకం అనేది జాగ్రత్త అయింది. ఈ వివేకం జాగ్రత్త అయినప్పుడు అదే హంస జగన్మాత హంసవాహిని గాయత్రి మాత మన దగ్గరికి ఆ హంస మీద కూర్చోడానికి వచ్చింది. జగన్మాత మనలో ప్రవేశించి నెక్స్ట్ మూడోది వచ్చేప్పటికీ నీలి రంగు స్వహ అనే వ్యాహృతి ఉచ్చరించినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే నీలి రంగు కిరణాలు మన హృదయంలో ప్రవేశించి మనలో ఉన్న సత్ప్రవృత్తులన్నింటినీ జాగృతం చేస్తున్నాయి. ఇవి కంటిన్యూస్గా ఓం భూ భువ స్వహ చెప్తాను, వినండి. విని మీకు ఎప్పుడు కళ్ళు తెరవాలంటే అప్పుడు మెల్లిగా కళ్ళు తెరవండి. ఎవరు కంగారు పడి కళ్ళు తెరవద్దు. అంత మాస్టర్ అనుగ్రహం ద్వారా మీ అందరికీ ఈ గాయత్రి ఒక ఫార్ములా. ఈ గాయత్రి ద్వారా సమాధి స్థితి, సమాధి నుంచి ఇంకా తురీయ స్థితి, తురీయాతీత స్థితి కలగాలి అని మాస్టర్ ఆకాంక్ష అది నెరవేరాలని వైశాఖ పౌర్ణమి సాధన చేసుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. బంగారు రంగు కిరణాలు నడినెత్తి మీద పడ్డాయి. అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి వ్యాపించి పసుపు రంగు కిరణాలు నాభి చక్రవంతా భూవాహ తెల్లటి కిరణాలు మస్తిష్కం అంతా నిండాయి. పీనియల్ పిచ్చుకి గ్లాండ్ మొత్తం తెలుపుతో తెల్ల రంగు కిరణాలతో ముందు ఉన్నాయి. వివేకం జాగ్రత్త. స్వాహ నీలి రంగు కిరణాలు సూర్యుడి నుంచి వచ్చి హృదయంలో ప్రవేశించాయి. మనలో ఉన్న సత్ప్రవృత్తులన్నీ సంపూర్ణంగా జాగృతమయ్యాయి. ఓం దీపోత్సవం మొత్తం బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారం వరకు బంగారు రంగు కిరణాలతోటి పరమాత్మ యొక్క ప్రజ్ఞతోటి నిండి ఉన్నది. అలాగే నాభిచక్రం పసుపచ్చ రంగు కిరణాలతో నిండి ఉన్నది, పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తూ ఉంది. మస్తిష్కము తెల్లటి పాల వంటి తెల్లటి తెలుగుతో పీనియల్ పిచ్చుటి గ్లాండ్ మధ్య గాలి అంతా నింపివేశాయి. వివేకము జాగృతం అవుతుంది. వివేకంతో పాటు అమ్మ జగన్మాత కూడా తన సాన్నిధ్యాన్ని మనకు ప్రసాదిస్తోంది. తర్వాత హృదయంలో నీలిరంగు కిరణాలు ప్రవేశించాయి. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అవి మనలో ఉన్న సత్ప్రవృత్తుల్ని జాగృతం చేశాయి. ఈ రకంగా సంపూర్ణంగా మనం బంగారు రంగుతోటి పసుపు రంగుతోటి తెలుపు రంగుతోటి నీలిరంగుతోటి
సర్వం శ్రీ గురు బ్రహ్మాత్మ నమస్తే.